హరే కృష్ణ దండనామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయింది, సారీ. సో ఐ విల్ ట్రై టు స్టార్ట్ ఇమీడియట్లీ. ఈరోజు కొంచెం హిందీ క్లాసులు లేట్ అయిపోయింది. సో మనం మంగళ చర్చించుకొని స్టార్ట్ చేద్దామంట. ఈరోజు శ్లోకాల్లో మనం చర్చించుకునేది ఏంటంటే, ఈరోజు ముఖ్యంగా 3వ స్కందంలో 9వ అధ్యాయంలో 34వ శ్లోకం నుంచి 44వ శ్లోకం వరకు మొత్తం ఒక 11 శ్లోకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్నాము భగవంతుడు గర్భదాక్ష విష్ణు రూపంలో, గర్భదాక్ష విష్ణు బ్రహ్మదేవుడికి కొన్ని సూచనలు, నిర్దేశాలు, ఆదేశాలు, వరాలు, కృప, ప్రసాదం చేస్తున్నాడు. సో అందులో మనం చూసింది ఏంటంటే, ఇప్పటివరకు నిన్నటి వరకు చూసింది ఏంటంటే, ముఖ్యంగా ఎలా భగవంతుడు ఆయనని చెప్పాడో, నువ్వు ఈ విధంగానే తపస్య ధ్యానం నా మీద పెట్టుకొని ఇలా నువ్వు చెయ్యి, ఈ విధంగా నువ్వు సేవ చెయ్యి అని చెప్పారు. ఈరోజు మనం చూసేది ఏంటంటే, ముఖ్యంగా భగవంతుడు ఇంకా కొన్ని విషయాలు చెప్తాడు. ఎలా భగవంతుడు కృప ప్రసాదిస్తున్నాడు బ్రహ్మదేవుడికి, ఆయన కృప వల్లే అన్ని చేయగలుగుతున్నాడు. ఇంకా అలాగే ఆయన ఉద్దేశం ఏముండాలి, లక్ష్యం ఏముండాలి చేసినప్పుడు ఆ సేవ. లక్ష్యం వచ్చేసి భగవంతుడు సంతుష్టి అనే విషయాన్ని కూడా భగవంతుడు ఇక్కడ చెప్తాడు అనమాట. సో మనం చూద్దామంట, ముందు మంగళాచరణ చేసుకొని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగన రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగన లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే భలభద్రా సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపా సింధూభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఒక్క సెకండ్. సో 34వ శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. నానా కర్మ విధానేన ప్రజా బాహ్వీశిశ్రిక్షత నాత్మావసీదత్యస్మింస్తే వర్షీయాన్మద్ అనుగ్రహ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఇలా ఈ యొక్క సంసారంలో రకరకాల జీవరాశుల్ని సృష్టించి సంసారాన్ని విస్తృతం చేసి రకరకాల సృష్టిని పెంచాలనుకుంటున్నావు కదా, ఈ సేవ ద్వారా నువ్వు ఎన్నో రకాల జీవుల్ని కూడా సంతానాన్ని కూడా ఉత్పన్నం చేస్తున్నావు. తద్వారా నీ యొక్క ఈ కోరిక, ఇంకా ఈ యొక్క ఈ విధంగా నువ్వు సేవ చేయాలనుకుంటున్నావు. సో ఈ విధంగా నువ్వు సేవ చెయ్యి. ఈ సేవ చేసే సమయంలో నువ్వు ఎప్పుడు కూడా నా యొక్క కృప నువ్వు ఎప్పుడు నువ్వు కోల్పోవు. ఇంకా చెప్పాలంటే నువ్వు సేవ చేస్తున్నప్పుడల్లా ఇంకా నీ సేవ ఎలాగైతే చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటావో నా యొక్క కృప కూడా నీ మీద ఎల్లప్పుడూ పెరుగుతూ పోతుంది. వర్షియాన్ మత్ అనుగ్రహ, వర్షియాన్ అంటే ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది నా కృప. నువ్వు ఎలా సేవ పెంచుకుంటూ వెళ్తావో అలాగే నా కృప కూడా నీ మీద పెరుగుతూనే ఉంటుంది. నువ్వు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు నా కృప నీకు లభిస్తుందా లేదా అని. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనకి భగవంతుడు స్టార్టింగ్లో చెప్పేస్తారు కొన్ని శ్లోకాల్లో, ఇప్పటి వరకు నువ్వు చేసింది ఏదైనా సరే అన్ని నా అనుగ్రహం నా కృప వల్లనే, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ఎవరైనా సరే భగవంతుడి యొక్క సేవలో భగవంతుడి సేవను ఇంకా బాగా చేయాలి, వృద్ధి చేయాలి, భగవంతుడి సేవను ఇంకా ఎక్కువగా చేయాలనుకుంటే వాళ్ళకి తప్పకుండా భగవంతుడి కృప అనేది ప్రసాదిస్తాడనమాట. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం, అందుకనే భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు ఎప్పుడైనా సరే భగవంతుడి యొక్క ఇచ్ఛ తెలుసుకొని భగవంతుడి కోసం అనేసి సంతుష్టి కోసం అనేసి వాళ్ళు ఎప్పుడు ఇంకా సేవ చేయాలి. భగవంతుడికి సేవ చేయడం అంటే ముఖ్యమైన సేవ ఏంటంటే భగవంతుడి కోరిక ఏంటంటే ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఎంతోమంది బద్ధ జీవులు ఇక్కడ కష్టపడుతున్నారు, భౌతిక కష్టాలతో సతమతమై ఎన్నో రకాలైన బాధలను అనుభవిస్తున్నారు, కష్టాలను అనుభవిస్తున్నారు, జన్మ మృత్యు జరాభ్యాధి దీని ద్వారా ఎన్నో కష్టాలు పడుతున్నారు. సో అందుకే అన్ని కష్టాల నుంచి ముక్తులయ్యి వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోవాలి, అదే ప్రయత్నం, అది భగవంతుడి యొక్క కోరిక. అందుకే యొక్క భౌతిక సృష్టిని చేశారు, ఈ శాస్త్రాలు భగవద్గీత భాగవతం మనకి ఇచ్చారు, తాను స్వయంగా కూడా వస్తాడు అప్పుడప్పుడు, అప్పుడప్పుడు భగవంతుడు తన ప్రతినిధుల్ని పంపిస్తారు. ఈ విధంగా భగవంతుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకనే భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు ఆ ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నాడు భగవంతుడు, భగవంతుడి దగ్గరికి ఎలాగైనా అందరినీ తీసుకొని వెళ్ళాలి, అదొక్కటే మార్గం మనకు, సొల్యూషన్ ఒక్కటే, భగవద్ధామానికి వెళ్ళే ముక్తి లభించడమే, లేకుంటే భగవత్ సేవలో మళ్ళీ యుక్తం అవడమే, భగవంతుడి దగ్గరికి వెళ్ళడమే, తద్వారానే మనం ఈ యొక్క అన్ని కష్టాల నుంచి బయటపడగలం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. వేరే ఏ సొల్యూషన్ లేదు. కొంతమంది అనుకుంటారు ఇక్కడే ఉండేసి హాయిగా బతకొచ్చు, ఏదో మనకు కొన్ని భౌతిక సువిధలు పెంచుకొని లేకపోతే కొన్ని ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడే హాయిగా ఉండొచ్చు, ఇంకా వేరే ఏం లేదనుకుంటారు. కానీ అలా కాదు, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంతకాలం కష్టాలు దుఃఖాలు ఉంటాయి. సో అందుకనే సో మనము భగవద్ధామానికి వెళ్ళినప్పుడే అసలైన ఆనందం మనకు లభించేది ఎవరంటే భగవత్ సేవలోనే. అందుకనే భగవంతుడు భక్తులు ఏం చేస్తారంటే ఎలాగైనా సరే ప్రతి ఒక్కరిని ఇంకా భక్తులుగా మార్చాలి. ఎంత ఎక్కువ మందిని ఈ ప్రపంచంలో భక్తులుగా మార్చిస్తే భగవంతుడు అంత బాగా మనకు మనం సంతుష్టపరచగలం భగవంతుడిని. ఎందుకంటే భగవంతుడు ఆనందపడతాడు, ఓకే ఇంతమంది బద్ధ జీవుల్ని ఒకవేళ మనము భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే. అందుకే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక్కొక్కసారి బయట వాళ్ళకి అనుకోవచ్చు వీళ్ళేంటి, ఎందుకంటే మన ఇస్కాన్ డివోటీస్ యొక్క లక్ష్యం ఏంటంటే ఎలాగైనా నంబర్ ఆఫ్ డివోటీస్ని పెంచాలని, ఇంకా ఎక్కువ భక్తుల్ని మనం తయారు చేయాలి, ఇంకా ఎక్కువ భక్తుల యొక్క సంఖ్యను పెరగాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో బయట వాళ్ళు అనుకోవచ్చు, అరే ఇప్పుడు బయట వాళ్ళు ఉంటారు వీళ్ళు కూడా భౌతికంగా నంబర్ పెంచుకోవడానికి, సంఖ్య పెంచుకోవడానికి, పర్సంటేజ్ పెంచుకోవడానికి జనాల్ని ఎలాగైనా వాళ్ళ గ్రూప్లో చేర్చుకుంటున్నారు, లేకపోతే వాళ్ళని కూడా భక్తులుగా చేస్తున్నారు వాళ్ళ నంబర్ పెంచుకోవడానికి అని అలా వాళ్ళు అనుకోవచ్చు. ఎందుకంటే బయట వాళ్ళు కూడా పొలిటికల్ పార్టీ వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ నంబర్ పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ సంఖ్య పెంచుకోవడానికి, వాళ్ళ గ్రూపు వాళ్ళ అసోసియేషను ఏదైనా సరే వాళ్ళ పార్టీ యొక్క సంఖ్య పెంచుకోవడానికి. అలాగే వాళ్ళు అనుకుంటారు ఈ భక్తులు ఇస్కాన్ వాళ్ళు కూడా, లేకపోతే హరే కృష్ణ వాళ్ళు కూడా ఇస్కాన్ వాళ్ళు కూడా ఇలాగే భక్తుల సంఖ్య పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు మనలాగే అనుకుంటారు. అనుకోవచ్చు వాళ్ళది భౌతిక కార్యంగా వాళ్ళు చూడొచ్చు, కానీ మనకు తెలుసు ఇది మనం చేసేది ఆధ్యాత్మిక కార్యక్రమం అని. ఈరోజు కొంచెం నాకు ఇరిటేషన్గా ఉంది, ఎందుకంటే కొంచెం మన వెదర్ చేంజ్ అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు మన మంత్ ఈ సీజన్ చేంజ్ అవుతుంది కనుక, సో అందుకే కొంచెం కోల్డ్ అలా ఉంది. సో సచ్ ఎక్స్పాన్షన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే భగవంతుడికి భగవత్ సేవ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నమాట. ఋషిం ఆధ్యం న బధ్నాతి పాపీయాం స్వాం రజో గుణ యన్మనోమయీ నిర్బద్ధం ప్రజా సంసృజతో పితే. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ నువ్వు ఋషిం ఆద్యం, నువ్వు అసలైన మొదటి ఋషివి, ఎందుకంటే నీ యొక్క మనసు ఎప్పుడు నా పైనే కేంద్రితమై ఉంది, అంటే నీ భగవత్ చింతనలో ఎప్పుడు ఉంటాడు బ్రహ్మదేవుడు. అందుకనే నువ్వు ఎన్ని రకాల భౌతిక కార్యాల్లో వ్యస్తమైపోయినా కానీ, అంటే ఇప్పుడు భౌతిక సంతానం ఉత్పన్నం చేయడం, రకరకాల సృష్టి కార్యాలు చేయడం, అంటే ఇదంటే ఒక విధంగా చెప్పాలంటే ఎంతో భౌతిక కార్యాలతో రజోగుణంతో కూడుకుంది. ఎందుకంటే క్రియేషన్, ఏదన్నా నువ్వు తయారు చేయాలి ఏదన్నా సృష్టించాలి అంటే దానికి ప్యాషన్ అవసరం అన్నమాట, రజోగుణం. సో ఈ రజోగుణం ద్వారానే మనం సృష్టి అనేది చేస్తాం. కానీ ఈ రజోగుణం చేత మాత్రం నువ్వు ఎప్పుడు ప్రభావితం కావు, ఎందుకంటే నీ చేతన ఎప్పుడు నా పైన కేంద్రితమైంది కనుక, నీ మనస్సు ఎప్పుడు. అదే ఇక్కడ చెప్పారనమాట, పాపీయాం స్వాం రజోగుణ, నువ్వు మాత్రం ఈ రజోగుణం ద్వారా నా బద్నాతి, ఎప్పుడు బద్ధుడి కావు. నువ్వు మాత్రం ఎప్పుడు ఈ రజోగుణానికి బద్ధుడి కావు, కానీ నువ్వు చేసే కార్యాలు, ఎందుకంటే బ్రహ్మదేవుడు కదా రజోగుణం యొక్క, రజోగుణం మోడ్ ఆఫ్ ప్యాషన్కి ఇన్ఛార్జ్ బ్రహ్మదేవుడు కదా. ఎందుకంటే సృష్టి చేయడానికి అది మోడ్ ఆఫ్ ప్యాషన్ అవసరం. సో ఉపయోగించుకొని బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన చేస్తాడు. కానీ ఆయన దాని ద్వారా ప్రభావితం కాడు. దాని అష్యూరెన్స్, దానికి అష్యూరెన్స్ గ్యారంటీ మనకి భగవంతుడు ఇక్కడ ఇస్తున్నాడు అనమాట. నువ్వేం కంగారు పడకు, నువ్వు సేవ్ చేయి, నువ్వేం అందులో బద్ధుడివి కావాలి అని. ఎందుకంటే మామూలుగా ఏదైనా మనం సృష్టిస్తే దానికి మనం అది నా ప్రోడక్ట్ ఏం చేశానని ఎంతో ఆసక్తి, మమకారం ఇవన్నీ పెరిగిపోయి దానికి మనం బద్ధులం ఆసక్తులు అయిపోతాం. కానీ అలా నువ్వేం కావాలి అని నువ్వేం కంగారు పడకు దాని గురించి. ఎందుకంటే ముందే బ్రహ్మదేవుడు అన్నాడు కదా, నేను ఈ నీకు ఆసక్తిని కాకుండా ఉండాలని ప్రార్థించుకున్నాడు కదా ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. అందుకని మనకు అనిపించవచ్చు ఒక్కొక్కసారి బ్రహ్మదేవుడు లేకపోతే అలాంటి శుద్ధ భక్తుల యొక్క జీవితంలో కూడా మనము భగవంతుడు చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి విమోహితమైనట్టుగా కనిపించవచ్చు, మోహితులైనట్టుగా, లేకపోతే రజగుణ లేకపోతే ఇలాంటి త్రిగుణాలకి ప్రభావితమైనట్టుగా కనిపించవచ్చు, ఎలాగైతే బ్రహ్మ విమోహం లీలలో. కానీ అదంతా భగవంతుడి యొక్క అంతరంగ శక్తి ద్వారా జరిగే లీలలే. సో అందులో అలాంటి లీల జరిగిన దాని ద్వారా జ్ఞానం అనేది పెరుగుతుంది అనమాట శుద్ధ భక్తులకి. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఇంకా ఎన్నో విషయాలు భగవంతుడి గురించి అర్థం చేసుకున్నాడు, అవునా. భగవంతుడి శక్తులు, లీలలు, ఇంకా ఆయన యొక్క శక్తి, ఇంకా ఎలా భగవంతుడు విస్తృతమై ఉంటాడు అనే విషయాలు, ఎన్నో విషయాలు ఆయన తెలుసుకున్నాడు, మనం ముందు కూడా చర్చించుకున్నాం. అలాగే అర్జునుడు కూడా యుద్ధ భూమి పైన ఆయన అసలు మొత్తం భ్రాంతికి ఒక రకమైన దిగ్భ్రాంతికి లేకపోతే అంత కన్ఫ్యూజ్ అయిపోయిన విధంగా ఆయన అయిపోయి ఆ పరిస్థితిలో చేరుకున్నాడు కదా అర్జునుడు. ఎందుకు అంటే అది కూడా భగవంతుడి యొక్క అంతరంగ శక్తి యొక్క ప్రభావం. ఎందుకంటే మనం ముందు కూడా చర్చించుకున్నాం చాలాసార్లు, మనమే కాదు ప్రతి ఒక్కరి అన్ని కూడా శక్తి మాత్రమే, తటస్థ శక్తి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే తటస్థ అంటే బార్డర్ అనమాట, మనం అటు అంతరంగ శక్తి అండర్లోనో లేకపోతే బహిరంగ శక్తి అండర్లోనో పనిచేయాలి, అంతే, వారి ప్రభావంతోనే పనిచేయాలి. సో మనం డిసైడ్ చేసుకోవాలి అంతే. అంతరంగ శక్తి అండర్లో ఒకవేళ మనం భక్తి మార్గాన్ని అనుసరిస్తే మనం అగ్రి అవుతున్నాం, నేను అంతరంగ శక్తి అండర్లో ఆధీనంలో పనిచేస్తానని దాని యొక్క ప్రభావం చేత. లేకపోతే బహిరంగ శక్తి ప్రభావం అంటే మూడు గుణాలు, రజ సత్వ తమో గుణ ప్రభావం చేత పనిచేయడం ఇదన్నమాట. సో అందుకని ఇక్కడ భగవంతుడి శుద్ధ భక్తులలో లీలల్లో ఇక్కడ మనం చూసేది ఏంటంటే అంతరంగ శక్తి భగవంతుడిది పనిచేస్తుంది అనమాట. సో ఇవన్నీ లీలలు ఎందుకు జరుగుతాయి అంటే తద్వారా ఏంటంటే మనకు అందరికీ కూడా ఎంతో లాభం జరుగుతుంది. బ్రహ్మ విమోహన్ లీల ద్వారా కూడా మనం కృష్ణుడి గురించి ఎంతో తెలుసుకున్నాం. అర్జునుడికి ఇలాంటి పరిస్థితి ఏర్పడినందు కారణంగానే అర్జునుడికి భగవంతుడు భగవద్గీత బోధించాడు, తద్వారా మనం ఎంతో జ్ఞానం తెలుసుకున్నాం. సో ఇలాంటి లీలల ద్వారా జ్ఞానం అనేది పెరుగుతుంది ఇంకా భక్తులలో భగవంతుడి గురించి. ఇది ముఖ్యమైన ఒక విషయం మనం గమనించవచ్చు, ఉద్దేశం అనమాట. జ్ఞాతోహం భవతా త్వద్య దుర్విజ్ఞేయోపి దేహినాం జన్మాం త్వం మన్యసే యుక్తం భూతేంద్రియ గుణాత్మభి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నువ్వు నన్ను మామూలుగా ఒక బద్ధజీవి నన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం, నన్ను అర్థం చేసుకోలేరు చాలామంది. కానీ నువ్వు ఈరోజు నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకున్నావు, నువ్వు నా యొక్క రూపం అనేది దివ్య రూపం అనే విషయాన్ని అర్థం చేసుకున్నావు. నాది భౌతిక సూక్ష్మ స్థూల శరీరంతో నాకు ఏమాత్రం సంబంధం లేదు, నా శరీరం అనేది సూక్ష్మ స్థూల వస్తువులతో తయారైంది కాదు అనే విషయాన్ని నువ్వు తెలుసుకున్నావు. అది ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట బ్రహ్మదేవుడికి. ఇది కంటిన్యూషన్ ఉన్నాయి శ్లోకాసు. సో ఇది మెయిన్ ఏంటంటే భగవంతుడి ఒక రూపం, ఆధ్యాత్మిక రూపం అనే విషయాన్ని బ్రహ్మదేవుడు గుర్తించాడు అనే విషయాన్ని ఇక్కడ భగవంతుడు అంటున్నాడట. సో ఈ రూపాన్ని నువ్వు ఏదైతే చూస్తున్నావు, ఇది దివ్య రూపము, అది నువ్వు గుర్తించావు. ఇంకా చెప్తున్నాడు బ్రహ్మదేవుడికి, కన్ఫర్మ్ చేస్తున్నారన్నమాట, నువ్వు సరిగ్గా నన్ను అర్థం చేసుకున్నావు, నా రూపాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నావు అని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇంకో విషయం కూడా నెక్స్ట్ శ్లోకంలో కన్ఫర్మ్ చేస్తారు. తుభ్యం మద్ విచిక్ష్ విచిక్ సారీ తుభ్యం మద్ విచికిత్సాయాం ఆత్మా మే దర్శితో బహిః నాళేన సలిలే మూలం పుష్కరస్య విచిన్వతః. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఆ విధంగా స్టార్టింగ్లో జన్మించిన తర్వాత, పొద్దున అయిన తర్వాత, మళ్ళీ ప్రకటించిన తర్వాత బ్రహ్మదేవుడు వెతుకుతాడు కదా, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ కమలం పువ్వు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆ కమలం పువ్వు స్టెమ్ లోపలికి వెళ్ళి మొత్తం వెతకడానికి నాభి వరకు వెళ్ళి ప్రయత్నిస్తాడు. కానీ ఆయన దర్శనం దొరకదు. అప్పుడు ఎవరు తెలియక తెలియక మళ్ళీ వెళ్ళి పైన కూర్చుంటాడు కమలం పువ్వు పైన. సో అలా నువ్వు ఎంతో వెతికి వెతికి వెళ్ళిపోయావు కదా, అప్పుడు నీకు హృదయంలో నేను దర్శనం ఇచ్చాను, అది నేనే అని ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నారు అన్నమాట. ఆ సమయంలో నేనే నీకు హృదయంలో దర్శనం ఇచ్చాను అని. సో ఈ విధంగా, సో అంటే మనం చూసామన్నమాట, ఈ విధంగా భగవంతుడు తలుచుకున్నప్పుడు ఆయన ఎప్పుడైతే మన నమ్రతాపూర్వకమైన భక్తితో ప్రసన్నుడవుతాడో అప్పుడు భగవంతుడు మనకి దర్శనమిస్తాడు, ఆయనది అనుగ్రహమిస్తాడు, కృప ఇస్తాడు. యచ్చకర్తాంగ మత్స్తోత్రం మత్కథాభ్యుదయాంకితం యద్భాతపసితే నిష్ఠా సయేషా మద్ అనుగ్రహాః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బ్రహ్మదేవుడికి అంటున్నాడు, నువ్వు ఎన్నో ప్రార్థనలు నాకు అర్పించావు నా యొక్క ఆధ్యాత్మిక గుణాలని వర్ణిస్తూ, ఆధ్యాత్మిక కార్యాలని వర్ణిస్తూ, అలాగే నువ్వు దానికోసం నన్ను అర్థం చేసుకోవడం కోసం ఎంతో తపస్సు చేశావు, నా మీద ఎంతో నమ్మకం శ్రద్ధను చూపించావు, ఇవన్నీ కూడా నా యొక్క కృప అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు కూడా, భగవంతుడు ఇక్కడ బ్రహ్మదేవుడికి కృపను ప్రసాదించాడు, తద్వారా భగవంతుడికి అన్ని మంచి మంచి ప్రార్థనలు బ్రహ్మదేవుడు కూడా అర్పించుకోగలిగాడు. సో ఈ విధంగా భగవంతుడు ఏంటంటే మన హృదయంలో ఉండి పరమాత్మ రూపంలో ఉండి కూడా భగవంతుడు ప్రతి ఒక్క భక్తుడికి మార్గదర్శనం చేస్తారు. సో ఇక్కడ చెప్తున్నారన్నమాట, నేనే నీకు సరైన మార్గదర్శనం ఇప్పటివరకు చేశాను ఒక విధంగా చెప్పాలంటే, ఎందుకంటే నువ్వు నాకు చాలా ప్రియుడివి, ఎందుకు నువ్వు నన్ను నాకు ప్రియుడు అంటే అది కూడా చెప్తున్నారన్నమాట. ప్రీతోహం మస్తు భద్రం తే లోకానాం విజయేచ్ఛయ యద్ అస్తౌ శీర్గుణమయం నిర్గుణం మానువర్ణయం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు నన్ను ఎలా వర్ణించావంటే, ఫస్ట్ నువ్వు నాకు ఎందుకు చాలా ప్రియం అంటే, నువ్వు నన్ను ఒకసారి గుణమయం అని చెప్పావు, నాకెంతో మంచి మంచి దివ్య గుణాలు ఉన్నాయి, నా దివ్య గుణాలను గురించి నువ్వు వర్ణించావు, నా దివ్యత్వాన్ని గురించి వర్ణించావు. అలాగే నెక్స్ట్ వచ్చేసి నిర్గుణం మానువర్ణయం అంటే నువ్వు చెప్పావు ఇంకోటి ఏంటంటే, నాకు ఏమాత్రం ఈ మూడు గుణాలతో సంబంధం, అంటే నా శరీరం కానీ నా మూడు గుణాలతో నేను ప్రభావితం కాను అని, నాకు మూడు గుణాలు నాలో లేవు అని, సత్వరజ తమ గుణాలతో నాకు ఏమాత్రం ఆ విధంగా డైరెక్ట్గా నాకు ఇది లేదనమాట, నేను ముక్తుణ్ణి మూడు గుణాల నుంచి, మూడు గుణాల యొక్క ప్రభావం నుంచి సంపూర్ణంగా ముక్తుణ్ణి అనే విషయాన్ని కూడా నువ్వు వర్ణించాడు. సో ఒక విధంగా గుణమయం మరియు నిర్గుణం అంటే మూడు గుణాలు లేవు, భౌతిక గుణాలు లేవు కానీ ఆధ్యాత్మిక గుణాలు ఉన్నాయి భగవంతుడికి. ఈ విషయాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకొని సరిగ్గా వర్ణించావు, అందుకే నేను నీ పట్ల ఎంతో ప్రసన్నుణ్ణి అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నానమాట. సి ఇక్కడ ఏంటంటే, బ్రహ్మదేవుడి ప్రార్థనల ద్వారా భగవంతుడు ఎందుకు ప్రసన్నుడయ్యాడో కూడా భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. నేను ఎందుకు నీ ఏ ప్రార్థన, ఏ లక్షణాలు ఉన్నాయి నీ ప్రార్థనల్లో, ఎందుకు నేను అంతగా ప్రసన్నుడయ్యా అనే విషయం చెప్తున్నాడు. ఎందుకంటే చాలామంది ఎన్నో రకాల మనుషులు, నిరాకారవాదులు కూడా భగవంతుడిని ప్రార్థన చేసుకుంటారు, కానీ వాళ్ళు ప్రార్థన చేసుకోవడం ఏంటంటే భగవంతుడిని కూడా వాళ్ళు అనుకుంటారు, భగవంతుడు ఒక రూపం కూడా, అదొక సత్వగుణం చేతనే తయారైంది, అలా సత్వగుణంలో ఉన్నాడు భగవంతుడు రూపం అనుకుంటారు వాళ్ళు. ఇంకా ఆ విధంగా అది కూడా మాయ అనుకుంటారు భగవంతుడి రూపం కూడా. ఇంకా కొంతమంది భౌతిక ప్రజలు, కర్మీలు, నాన్ డివోటీస్ వాళ్ళందరూ కూడా రకరకాల కోరికలు, కామవాసనలతో, ఏవో ఇచ్చలతో వాళ్ళు కోరుకుంటూ ఉంటారు భగవంతుడిని. కానీ ఎవరైనా భగవంతుడిని సరిగ్గా అర్థం చేసుకొని, తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకొని సరైన ప్రార్థనలు అర్పిస్తే భగవంతుడు సంతృప్తి చెందుతాడు అలా అనమాట. అంతేకాని ఇప్పుడు ఎంతోమంది ఎన్నో ప్రార్థనలు అర్పించవచ్చు కానీ భగవంతుడు వాటి పట్ల అంతగా సంతృప్తి అవ్వడు అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట, ప్రభుపాల ద్వారా రాశారు అందుకే ఇక్కడ. సో నెక్స్ట్ శ్లోకం కూడా అదే కంటిన్యూషన్లో, య ఏతేన పుమాన్ నిత్యం స్తుత్వా స్తోత్రేన మాం భజేత్ తస్యాసు సంప్రసీదేయం సర్వకామావరేశ్వర. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడు స్వయంగా అంటున్నాడు ఇక్కడ, వరేశ్వర, వరాలు ఇచ్చే ఈశ్వరుణ్ణి నేనే, సర్వకామ వరేశ్వర. ఎవరైనా సరే ఏ మానవుడైసేనే ఓ బ్రహ్మదేవుడా, నీలాగా కనుక ఎవడైనా ఎవరైనా సరే ప్రార్థనలు నాకు అర్పించారనుకో, అదేవిధంగా తప్పకుండా నేను ప్రసన్నుడు అవుతాను వాళ్ళ పట్ల, వాళ్ళకి అన్ని వరాలను నేను ఇచ్చేస్తాను, వాళ్ళ కోరికలన్నీ తీర్చేస్తాను. సర్వకామ వరేశ్వరః. సో ఈ విధంగా చెప్తున్నారు అన్నమాట భగవంతుడు, నేనే కదా వరాలు ఇచ్చేది, నేను అందరికి వాళ్ళకందరికీ వరాలు ఇచ్చేస్తాను, వాళ్ళు కావాల్సిన కోరుకున్నవన్నీ కూడా. కానీ ఇప్పుడు మరి బ్రహ్మదేవుళ్ళ ప్రార్థనలు అర్పిస్తే, బ్రహ్మదేవుడు మనం ప్రార్థనలు చూసాము, ఆయన ఎక్కడ ఆయన కొన్ని కామవాసనలు పూర్తి చేసుకోవడానికో లేకపోతే ఏవో భౌతిక ఇచ్చలు ఎక్కడ అడగలేదు భగవంతుడిని. ఆయన ముఖ్యంగా అడిగింది ఏంటంటే నీ సేవ చేసుకోవాలి సరిగ్గా, నీ సేవ చేసుకునే సమయంలో ఏమాత్రం కానీ నేను అటు ఇటు డివియేట్ అవ్వకూడదు, అలాగే నేను ఎప్పుడు అహంకారానికి లోనవ్వకూడదు, నేను భక్తి పతనం నుంచి పతనం అవ్వకూడదు, ఈ విధంగా ఆయన కోరుకున్నాడు. అవునా? ఐఎమ్ సారీ అండి, కొంచెం నాకు సర్దయింది, సో అందుకే కొంచెం ఇరిటేషన్గా ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకు చెప్పేది ఏంటంటే, యా రూపాల ద్వారా అందుకే అంటున్నారు ఇక్కడ, అలా శుద్ధ భక్తుల యొక్క ప్రార్థనలు భగవంతుడు వింటాడు, వాటిని స్వీకరిస్తాడు, వాళ్ళకి వరాలు కూడా ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు అవి ఎక్కడ అందులో వాళ్ళ భౌతిక ఇచ్చల్ని కోరుకోరు. కానీ అదే భగవంతుడు, హీ కెనాట్ ఫుల్ఫిల్ ద విమ్స్ ఆఫ్ నాన్ డివోటీస్ ఈవెన్ వెన్ సచ్ క్యాజువల్ డివోటీస్ ఆఫర్ హిమ్ విత్ బెస్ట్ ఆఫ్ ద ప్రేయర్స్. ఒకవేళ బయట వాళ్ళు ఎవరైతే అభక్తులో, వాళ్ళు భక్తులు కాదు అభక్తులు, ఒకవేళ వాళ్ళు మంచి మంచి ప్రార్థనలు అర్పించినా కానీ, ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఇంకా ఎన్నో రకాల అనర్థాలతో నిండి, కోరికలతో ఆ అనర్థాలతో ఉత్పన్నమైన కోరికలతో నిండి ఉన్నారు కదా, అందుకనే వారి యొక్క ప్రార్థనలు భగవంతుడు అంతగా వాళ్ళు సంతృప్తి చెందడు, వాళ్ళకి ఆ వరాలు కూడా ఇవ్వరు, వాళ్ళు అడిగిన అన్ని కూడా ఇచ్చారు. సో అదనమాట, అంటే ప్రార్థనలు అర్పించడం ఒకటే ముఖ్యం కాదు, సరైన చేతన భగవంతుడిని సరిగ్గా అర్థం చేసుకుని ప్రార్థనలు అర్పించడం అనేది కూడా ముఖ్యం అన్నమాట. సో ఇక్కడ అదే రాశారు. సో అందుకనే మనం ఎప్పుడైనా సరే భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకుంటే, ఒకటి సరైన అండర్స్టాండింగ్ చేతన ఉండాలి, ఇంకోటి ఏంటంటే మనం ఇలా శుద్ధ భక్తుల యొక్క ప్రార్థనలు అర్పించుకోవాలి. అందుకే మనము మన భాగవతంలో ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి అన్నమాట, అన్ని నేర్చుకోవచ్చు మనం. బ్రహ్మదేవుడివి కానీ, ప్రహ్లాద్ మహారాజువి, ధ్రువ మహారాజువి, కుంతి మహారాణివి, ఇలా ఎన్నో ప్రార్థనలు మనం చూస్తాము, మనం అవి నేర్చుకొని కూడా భగవంతుడికి అర్పించవచ్చు. పూర్తేన తపసా యజ్ఞైర్ దానేర్ యోగ సమాధిన రాద్రం నిశ్రేయసం పుంసా మత్ప్రీతిస్తత్వ విన్మతం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంకా ఇది మీరు ఏ రకమైన దానము, తపస్య, యజ్ఞము, యోగము, ఏ రకమైన ధర్మకార్యాలు, ఏ రకమైన మంచి కార్యాలు, ట్రెడిషనల్ గుడ్ వర్క్స్, ఎన్ని తపస్యలు, ఎన్ని వ్రతాలు, ఏమి చేసినా సరే అన్నిటి యొక్క లక్ష్యం ఏంటంటే నా యొక్క సంతృప్తి, నన్ను సంతుష్టిపరచడానికి మాత్రమే. అది ఏ కార్యమైనా సరే ఒకవేళ నాకు సంతుష్టిపరచడానికి చేస్తే అది సక్సెస్ఫుల్, అది సరైన కార్యం, అదే దాని యొక్క లాభం, దాని యొక్క ఉద్దేశం అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. దిస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ నోన్ టు ద డివోటీ ఆఫ్ ద లార్డ్ యాజ్ ఎగ్జాంప్లిఫైడ్ బై అర్జున ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ కురుక్షేత్ర. కురుక్షేత్ర యుద్ధం రణభూమిలో అర్జునుడు చూసాం మనం. అర్జునుడు చేసింది ఏంటి? యుద్ధం. అర్జునుడు చేసింది యుద్ధం, కానీ ఆ యుద్ధం ఏంటి? శుద్ధభక్తి. అర్జునుడు చేస్తే యుద్ధం, అది శుద్ధభక్తి. దుర్యోధనుడు చేస్తే అది స్వార్థం, అధర్మం. అవునా? అదే అర్జునుడు చేస్తే అదే ధర్మం, అదే శుద్ధభక్తి. సో డిఫరెన్స్ ఏంటి? యాక్టివిటీలో లేదు. డిఫరెన్స్ ఏంటంటే అర్జునుడు ఎందుకు చేశాడు? భగవంతుడి యొక్క సంతృష్టి కోసం. ఆయనకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు, ముందే చెప్పేశాడు, నాకు ఈ రాజ్యం ఇంట్రెస్ట్ లేదు, నాకు ఏమి ఇంతమందిని చంపాలని ఇంట్రెస్ట్ లేదు, నాకు ఈ యుద్ధం చేయాలని ఇంట్రెస్ట్ లేదని. కానీ ఎందుకు చేశాడు మరి యుద్ధం? భగవంతుడిని సంతృప్తి పరచడానికి. సో అందుకనే సక్సెస్ఫుల్ అన్నమాట. సో భగవంతుడిని సంతృప్తి పరచడానికి మనం ఏదైనా సరే చేయాలి, అది ఎటువంటి యాక్టివిటీ అయినా సరే. అందుకనే ఒకవేళ భగవంతుడి ఆదేశానుసారంగా, గురు పరంపర ఆదేశానుసారంగా, గురువుల ఆదేశానుసారంగా మనం చేసామనుకోండి, అది మనకు బయటకి ఎలాగైనా కనిపించవచ్చు, అది యుద్ధమే. కానీ యుద్ధం కూడా శుద్ధభక్తిగా అది మారవచ్చు. అలాగే ఏ రకమైన సోషల్, పొలిటికల్, రిలీజియస్, ఫిలాంథ్రోఫిక్, ఎటువంటి బయటికి బహిరంగ అది ఒక భౌతిక కార్యంగా అనిపించినా, ఒకవేళ అది మనం భగవంతుడి సంతృష్టికి చేస్తే మార్గదర్శనంలో, సరైన ఇన్స్ట్రక్షన్స్ అకార్డింగ్లీ, ఎలాగైతే ఇక్కడ బ్రహ్మదేవుడు చేస్తున్నాడో, అర్జునుడు చేశాడు, ఆ విధంగా చేస్తే మనము తప్పకుండా అది మన భగవత్ కార్యం అవుతుందన్నమాట. ఎందుకంటే ఒకవేళ భగవంతుడు సంతృష్టి చెందితే చాలు మన కార్యం ద్వారా, అది ఏ కార్యమైనా సరే అది సక్సెస్ఫుల్, ఆ కార్యం. ఇఫ్ లార్డ్ ఈజ్ సాటిస్ఫైడ్ బై యాక్షన్, వాట్ ఎవర్ ఇట్ మే బి దెన్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఒక్కొక్కసారి కొంతమంది ఏంటంటే అరే నువ్వు ఇదెందుకు చేస్తున్నావు, ఇది చేయకూడదు, ఇది చేయాలి అలా అనుకుంటారు కొంతమంది. కానీ మెయిన్ ఏంటంటే మనము చేసే ఉద్దేశం ఏంటి, మనం భగవంతుణ్ణి సంతృష్టిపరుస్తున్నాం ఆ కార్యక్రమం ద్వారా. ఏదైనా సరే మీరు చేయండి, చదువుకున్నారు, బిజినెస్ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు, లేకపోతే ఏ రకమైన సోషల్ యాక్టివిటీస్ చేసి కూడా మీరు భగవంతుడిని ఎలా సంతృష్టిపరచవచ్చు అనే విషయాన్ని మీరు ఆలోచించాలి. దాని ద్వారా మీరు ఒకవేళ భగవంతుడి సేవ చేయగలిగితే, భగవంతుడిని సంతృష్టపరచగలిగితే ఆ యాక్టివిటీ సక్సెస్ఫుల్ అన్నమాట. కానీ మీరు భగవంతుడికి సంబంధం లేకుండా ఏ పనులు చేసినా కానీ ఎంత ఇలాంటి పనులు ఎటువంటి దానాలైనా సరే, ఎటువంటి కార్యాలైనా సరే వాటి మరి సక్సెస్ లేదన్నమాట. నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఈరోజు, కొంచెం నెక్స్ట్ శ్లోకానికి వెళ్తాను. అహం ఆత్మానాం ధాతః ప్రేష్టస్సన్ ప్రేయసామపి అతో మహీరతిం కురియా దేహాదిర్యత్ కృతే ప్రియః. సో ఈ పాయింట్స్ ఉన్నాయి కదా ఈరోజు మనం చర్చించుకుంటున్నాం, ప్రతిసారి మీరు దాని మీద ఒకసారి ఆలోచించవచ్చు తర్వాత కూడా. ఎందుకంటే ఇవన్నీ చాలా ప్రిన్సిపల్స్, ప్రభుపాల ద్వారా చాలా ప్రిన్సిపల్స్ చెప్తారు ఇట్లాంటివి, చాలా మంచి మంచి పాయింట్స్ చెప్తారు. మీరు తర్వాత డే టైంలో కూడా ఆలోచించవచ్చు, అరే ఈరోజు ఏం విన్నాము, అసలు ఇది మనం ఎలా అప్లై చేయొచ్చు మన జీవితంలో. తద్వారా ఏంటంటే మీరు ఇంకా ఈ పాయింట్స్ని బాగా అర్థం చేసుకోగలరు, అప్రిషియేట్ చేయగలరు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు భగవంతుడు, అహం ఆత్మానమాత్, సో నేనే సూపర్ సోల్, ఆత్మానం ఆత్మానం. సో నేను ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటాను, నేనే అందరినీ డైరెక్షన్ ఇచ్చేది, నేనే అందరికి మార్గదర్శనం ఇచ్చేది, అందరికన్నా ప్రియమైన ఏదైనా ఉంటే అది నేనే ఈ ప్రపంచంలో. కానీ ప్రజలు ఏంటంటే ఈ యొక్క భౌతిక శరీరం, స్థూల సూక్ష్మ శరీరం పట్ల ఎంతో ఆసక్తులై ఉంటారు. వీరు ఈ స్థూల మరియు సూక్ష్మ శరీరాన్ని వదిలేసి నా పట్ల ఆసక్తి చెందాలి, అది ముఖ్యమైన ఉద్దేశం అని చెప్తున్నారు ఇక్కడ. సో ఒక బద్ధజీవి, ఒక ముక్తజీవి అంటే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, బద్ధజీవి అంటే ఆయనకి ఇంకా భగవంతుడు అంటే అంత ఆసక్తి లేదన్నమాట, ఇంకా ఎక్కువగా ఆయన ఆసక్తి భౌతిక శరీరం పట్ల ఉంది. కొంతమందికి శరీరం పట్ల ఉంటుంది, కొంతమందికి స్థూల శరీరం పట్ల ఉంటుంది, కొంతమందికి సూక్ష్మ శరీరం పట్ల. సూక్ష్మ శరీరం అంటే కొంతమందికి బాగా అహంకారం, లేకపోతే వాళ్ళ తెలివితేటల మీద అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ మీద, బుద్ధి మీద, వాళ్ళ తెలివితేటల మీద ఎంతో గర్వం, లేకపోతే వారి యొక్క మనస్సు మీద ఎక్కువ ఆసక్తి, అంటే మనస్సు ఏది చెప్తే అదే చేస్తారనమాట వాళ్ళు, వాళ్ళ మనస్సుకి ఎలా అనిపిస్తే అలాగే చేస్తారనమాట. సో అలాంటి వారు, సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇంకా వాళ్ళ మనస్సు, వాళ్ళ తెలివి, వాళ్ళ బుద్ధి, లేకపోతే వాళ్ళ శరీరం పట్ల ఎక్కువగా ఆసక్తి ఉందన్నమాట వాళ్ళకి. భగవంతుడి కన్నా వీటి పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటే వాళ్ళని బద్ధజీవి అంటాం. ఒకవేళ భగవంతుడి పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటే వారిని మనం ముక్తజీవి అంటాం అన్నమాట. సో ఇది ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ రాశారు ప్రభుపాల్ వారు. సో యాక్చువల్లీ చెప్పాలంటే మనము ఎవరినైనా ప్రేమించినా, ఎవరి పట్ల ఆసక్తి మనం కలిగినా కానీ, ఎవరైనా వాళ్ళు మన పిల్లలే కానీ, మన పెద్దవాళ్ళే కానీ, ఇంట్లో వాళ్ళే కానీ, ఫ్రెండ్సే కానీ, రిలేటివ్సే కానీ, ఎవరైనా సరే, ముఖ్యంగా మనము యాక్చువల్లీ వాళ్ళ స్థూల శరీరాన్ని, వాళ్ళ సూక్ష్మ శరీరాన్ని మనం ప్రేమించట్లేదు, మనం వాటి పట్ల ఆకర్షితులం అవ్వట్లేదు. మనం ఆకర్షితులు అయ్యేది యాక్చువల్లీ వారి ఆత్మ పట్ల. మనం సంబంధం నెలకొల్చేది, సంబంధం ఏర్పరచుకునేది వారి ఆత్మ పట్ల, వారి పట్ల పర్సన్. ఆత్మ వచ్చేసి అది ఇంపార్టెంట్, ఎందుకంటే ఎప్పుడైనా ఎవరు చనిపోయారనుకోండి, శవాన్ని ఇంట్లో పెట్టుకొని కూర్చోరు కదా, అయ్యో మా అబ్బాయి చనిపోయాడు, కానీ మా అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, నాకు చాలా ప్రేమ మా అబ్బాయి అంటే, అందుకే అబ్బాయి చనిపోయినా సరే పర్వాలేదు, శరీరం ఉంది కదా, అబ్బాయి యొక్క శవం ఉంది కదా, ఆ శవం ఇంట్లో కూర్చొని రోజు ఇంట్లో ఆ శవంతోనే ఉంటాను నేను, నివసిస్తాను. ఎవరైనా శవాన్ని ఇంట్లో పెట్టుకొని ఉంటారా? ఉండరు కదా, శవాన్ని కాల్ చేస్తారు తర్వాత, చనిపోయిన తర్వాత. ఎవరైనా సరే మీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ రిలేటివ్ అయినా సరే ఆ శవంతో అయితే మీరు ఉండరు కదా, శివుని టచ్ కూడా చేయరు. అవునా? ఎందుకలా? ఎందుకంటే యాక్చువల్లీ మీరు సంబంధం అనేది ఆ శరీరంతో పెట్టుకోలేదు, యాక్చువల్లీ సంబంధం అనేది ఆ వ్యక్తితో పెట్టుకున్నారు. ఆ వ్యక్తి ఆత్మ, శరీరం కాదు. ఆత్మ వెళ్ళిపోయింది కదా శరీరం వదిలి, అందుకే మనకి ఇంకో ఆ శరీరంతో మనకి ఇంకా ఏమి ఇచ్చిపుచ్చుకునేది లేదనమాట ఆ విధంగా. సో ఈ ఆత్మ పట్ల మనకు కలిగే ఆసక్తి, ఎందుకంటే ఆత్మ వచ్చేసి భగవంతుడి యొక్క అంశమే. అవునా? సో అసలైన బేసిస్ ఏంటంటే, అందుకే ప్రభుపాల వారు అంటారు ఇక్కడ, మనం యాక్చువల్లీ అట్రాక్ట్ అయ్యేది ఆత్మ, స్పిరిచువల్ సోల్, స్పిరిట్ సోల్ పట్ల. కానీ ఆ స్పిరిట్ సోల్, ఆత్మ వచ్చేసి భగవంతుడి యొక్క అంశం అని, అందుకనే మన అసలైన ఆకర్షణ యాక్చువల్లీ భగవంతుడి పైన ఉండాలి, అప్పుడు అది సంపూర్ణమవుతుంది అన్నమాట ఆకర్షణ అనేది. సో ఇంకొక మంచి ఉదాహరణ ఇచ్చారు, నెక్స్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఈ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దామంట మనము. కొంచెం నేను ఇంగ్లీష్లో చదివి నీకు మీకు ట్రాన్స్లేట్ చేస్తానండి ఈరోజు, కొంచెం నాకు తెలుగులో అంత ఫాస్ట్గా నేను చేయలేకపోతున్నాను. ఒక ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాల్ వారు, ఏంటంటే ద ఐస్ అండ్ ద సన్ ఆర్ వెరీ ఇంటిమేట్లీ రిలేటెడ్ బికాస్ వితౌట్ సన్ లైట్. నేను ఇది మొత్తం కొంచెం పెద్ద ఉంది పారాగ్రాఫ్, నేను కొద్దిగా చదివి మీకు ట్రాన్స్లేట్ చేస్తాను కొంచెం పీస్ఫుల్గా. ద ఐస్ అండ్ ద సన్ ఆర్ వెరీ ఇంటిమేట్లీ రిలేటెడ్ బికాస్ వితౌట్ సన్ లైట్ ద ఐస్ ఆర్ అనేబుల్ టు సీ. అంటే మన కళ్ళకి సూర్యుడికి ఒక కనెక్షన్ ఉంది. ఏంటంటే సూర్యుడు వెలుతురు లేదనుకోండి మన కళ్ళు ఏమి చూడలేవు, అవునా? ఈజీ టు అండర్స్టాండ్. బట్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ బీయింగ్ అటాచ్ టు ద సన్ యాజ్ అ సోర్స్ ఆఫ్ వార్మ్త్ టేక్ మోర్ అడ్వాంటేజ్ ఆఫ్ సన్ దాన్ టు ద ఐస్. ఇప్పుడు ఇంకా బాగా గమనించవచ్చు మీ రోజు. ఇప్పుడు మనకు ఇక్కడ ఆల్రెడీ చలి స్టార్ట్ అవుతుంది, సో మీకు కూడా అక్కడ స్టార్ట్ అవుతుండొచ్చు చలికాలం. సో మీరు ఈ విషయాన్ని గమనించవచ్చు, మనము సూర్యుడు వెలుతురు ద్వారానే ఏదైనా చూడగలం, కానీ మనం సూర్యుడి నుంచి ఎక్కువగా కళ్ళ కన్నా ఎక్కువగా లాభం మన శరీర వేరే వేరే అంగాలు దొరుకుతాయంటే, మనకు చలి పెడుతున్నప్పుడు చలికాలంలో ఎక్కువగా సూర్యుడు యొక్క వెలుతురు పడి సూర్యుడి యొక్క రోషిణి సూర్యుడి యొక్క కిరణాల వలన మనకు ఆ వేడి మన వామ్ వెచ్చదనం అని మన శరీరానికి కలిగి మన శరీరం మన కళ్ళ కన్నా ఎక్కువ లాభాన్ని సూర్యుడి నుంచి గ్రహిస్తుంది. సో సో ఇక్కడ మరి ఆ యొక్క ఇక్కడ ఏంటంటే వితౌట్, నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే వితౌట్ పొజెసింగ్ అఫెక్షన్ ఫర్ ద సన్ ద ఐస్ కెనాట్ బేర్ ద రేస్ ఆఫ్ ద సన్. మనము సూర్యుడు యొక్క కిరణాలని మనము ఆ కాంతిని మన కళ్ళలో మనము ఎక్కువసేపు మనం డైరెక్ట్గా సన్ని చూడలేము, అవునా? ఇన్ అదర్ వర్డ్స్ సచ్ ఐస్ హ్యావ్ నో కెపాసిటీ టు అండర్స్టాండ్ ద యూటిలిటీ ఆఫ్ సన్ రేస్. సో అలాంటి కళ్ళు ఏంటంటే మనము ఆ సూర్యుడు యొక్క కిరణాలు పడుతున్నాయి మన కంటి మీద మనము, కానీ దాన్ని మనం ఎక్కువగా డైరెక్ట్ చూడలేకపోతున్నాము, కానీ మన శరీరం పైన పడితే మాత్రం శరీరం బాగా అనిపిస్తుంది, ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో ఆ సూర్యుడు యొక్క కిరణాల యొక్క లాభాన్ని మనము కళ్ళ ద్వారా ఎక్కువ అర్థం చేసుకోవట్లేదు, మన శరీరం ద్వారా ఇంకెక్కువ అర్థం చేసుకుంటున్నాం. ఇలాగే ఇక్కడ ఏంటంటే సిమిలర్లీ ది ఎంపిరిక్ ఫిలాసఫర్స్ డిస్పైట్ ద థియరిటికల్ నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్ కెనాట్ యూటిలైజ్ ద మర్సీ ఆఫ్ ద సుప్రీం బ్రహ్మన్ బికాస్ ది ల్యాక్ ఎఫెక్షన్. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ సూర్యుడిని మనం కళ్ళతో డైరెక్ట్గా చూసినా కానీ, ఎందుకంటే సూర్యుడి పట్ల కళ్ళకి ఎఫెక్షన్ లేదు, ప్రేమ లేదు, కనుక ఆ కిరణాలని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాయి, చూడగలుగుతున్నాయి కానీ కళ్ళు, కానీ శరీరంకి బాగా అనిపిస్తుంది సూర్యుడి కిరణాలు పడతాయి అంటే శరీరానికి బాగా అనిపిస్తుంది అంట సూర్యుడి కిరణ, ది లైక్ శరీరం లైక్స్. సో అందుకనే బికాస్ బాడీ ఈజ్ లైకింగ్ ద వార్మ్త్ ఆఫ్ ద సన్, ఎందుకంటే శరీరము సూర్యుడి కిరణాలని ఎక్కువగా ప్రేమిస్తుంది అంటే దే ఆర్ లైకింగ్ ఇట్. సో అందుకనే అది ఎక్కువ బెనిఫిట్ తీసుకోగలుగుతుంది అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, అందుకే నేను దీన్ని కొంచెం స్లోగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ యొక్క ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చారంటే, ఈ ఉదాహరణ ఇది ఒక సరిగ్గా అర్థం చేసుకుంటే ఇక్కడ కళ్ళు బాడీ రెండు ఉన్నాయి, రెండు సూర్యుడితో ఒక సంబంధాన్ని చెప్తున్నారు. అంటే కళ్ళు మనకు సూర్యుడిని చూడగలుగుతుంది, సూర్యుడిని అర్థం చేసుకోగలుగుతుంది, కానీ అయినా కానీ సూర్యుడి యొక్క లాభాన్ని కళ్ళు తీసుకోలేకపోతున్నాయి, కానీ శరీరం గ్రహిస్తుంది ఎక్కువ లాభాన్ని కళ్ళ కన్నా. అది శరీరం చూడలేదు సూర్యుడిని, అయినా కానీ సూర్యుడి యొక్క తాపాన్ని శరీరం ఎక్కువగా స్వీకరిస్తుంది, ఆనందిస్తుంది, అవునా? ఎలాగండి ఇది సేమ్ ఇలా అంటే, ఎంపిరిక్ ఫిలాసఫర్స్ అంటే కొంతమంది జ్ఞానులు నిరాకారవాదులు, వాళ్ళు జ్ఞానం ద్వారా ఎంతో జ్ఞానాన్ని సేకరిస్తారు, ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది వాళ్ళ దగ్గర శాస్త్రాల గురించి కానీ ఇలా రకరకాల వేదాల గురించి కానీ బ్రహ్మన్ గురించి కానీ, కానీ వారికి ఆ బ్రహ్మన్ పట్ల కానీ ఆ భగవంతుడి పట్ల కానీ పరమాత్మ పట్ల కానీ వారికి ప్రేమ ఆసక్తి ఉండదు. దాని కారణంగా ఏంటంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎఫెక్షన్ వాళ్ళు ఏంటంటే ఆ యొక్క కృపని భగవంతుడి యొక్క కృపని వాళ్ళు స్వీకరించలేరు, ఆస్వాదించలేరు, ఆనందాన్ని ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించలేరు అన్నమాట. కానీ ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట, ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులో, ఇక్కడ ఏంటంటే వారు ఎ డివోటీ ఆఫ్ సన్ గాడ్ ఈవెన్ టు డివైడ్ ఆఫ్ సన్ సైట్, ఐసైట్ కెన్ సీ ద సన్ గాడ్ యాజ్ హీస్ ఆన్ దిస్ ప్లానెట్. సో అదే ఒక గుడ్డివాడైనా సరే, ఒకవేళ అతను సూర్య భగవంతుడి యొక్క భక్తుడు అనుకోండి, అప్పుడు ఆయన తన యొక్క అంటే సూర్యుడు యొక్క అంటే సూర్యుని ప్రేమిస్తే ఎవరైతే ఉన్నారో అతనికి ఒకవేళ కళ్ళతో సూర్యుడిని చూడలేకపోయినా కానీ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అతనికి ఆ భగవంతుడి సూర్యుడి పైన ప్రేమ ఉంటుంది, అంటే సూర్యుడి పైన ప్రేమ ఉంటుంది. అలాగే ఆ యొక్క సూర్యుడి యొక్క కాంతిని అతను స్వీకరిస్తాడు, ఆనందాన్ని అనుభవిస్తాడు, ఇంకా సూర్యుడిని చూడగలుగుతాడు, అంటే సూర్యుడు ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించగలుగుతాడు. ఆ సూర్యుడు యొక్క లాభాన్ని అతను స్వీకరించగలడు అనమాట, కృపను స్వీకరించగలడు. ఏంటంటే మీకు ఈజీగా చెప్పాలంటే, ఒకవేళ మనకి ప్రేమ ఉందనుకోండి భగవంతుడి పైన, అప్పుడు ఏంటంటే ఆ ప్రేమ ద్వారా మనం ఏంటంటే భగవంతుడి యొక్క కృపకు పాత్రలం కాగలం, భగవంతుడి కృపను మనం స్వీకరించగలం, ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించగలం. ఇదన్నమాట మెయిన్ పాయింట్. మనము ఒకవేళ ఇక్కడ ఏం చెప్పారంటే, బేసికలీ ఈవెన్ టు వన్ ఈజ్ నాట్ ఆన్ ద లెవెల్ ఆఫ్ జ్ఞాని, ఇది మెయిన్ పాయింట్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఈ యొక్క మొత్తం ఎగ్జాంపుల్కి ఏంటంటే, ఇప్పుడు కళ్ళు చూడగలుగుతున్నాయి సూర్యుడిని అయినా కానీ సూర్యుడు యొక్క వెలుతురుని అంటే మెయిన్గా ఏంటంటే సూర్యుడు యొక్క వేడిని కానీ ఆ కిరణాలని కానీ కళ్ళు భరించలేకపోతున్నాయి, కానీ శరీరం భరిస్తుంది, ఇంకా శరీరానికి బాగా నచ్చుతుంది, అది శరీరం చూడలేకపోతున్నా కానీ. అలాగే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఒకవేళ గుడ్డివాడైనా సరే వాళ్ళు అప్రిషియేట్ చేయగలుగుతారు భగవంతుడు సూర్యుడిని చూడకున్నా కానీ, ఎందుకంటే లవ్ ప్రేమ ఉంది కనుక. ఆ విధంగా ఒక జ్ఞానికి ఎంత నాలెడ్జ్ ఉందో, జ్ఞాని అంటే ఏంటంటే నాలెడ్జ్ బాగా ఉంది, మీరు ఏ విషయం గురించి అడిగినా కానీ నాలెడ్జ్ చెప్పేస్తారు, కానీ పాపం అయినా కానీ వాళ్ళకి భగవంతుడి పైన ప్రేమ లేదు, ఆ భగవంతుడి కృపను వాళ్ళు స్వీకరించలేరు, ఆస్వాదించలేరు, ఆనందించలేరు. అదే భగవంతుడి యొక్క భక్తుడికి అంత నాలెడ్జ్ లేదేమో. ఇప్పుడు మనకు అన్ని శ్లోకాలు భగవద్గీతలో భాగవతంలో ఏ శ్లోకం ఎక్కడ నుంచి ఉంది అనేది మనం చెప్పలేమేమో, జ్ఞాని చెప్పగలడేమో, కొంతమందికి బాగా బట్టి కొట్టేసి ఉంటారు ఏ శ్లోకం ఎక్కడి నుంచి అయినా చెప్పగలరు, లేకపోతే ఈ సంస్కృతంలో ఏ శ్లోకం మీనింగ్ చెప్పమన్నా చెప్పేస్తారు ఏముంటుంది దాని అర్థం ఏంటో, కానీ వాళ్ళు దాన్ని ఆస్వాదించలేరు, దానిపైన వాళ్ళకి శ్రద్ధ లేదు, ప్రేమ లేదు. సో అలా భగవంతుడి భక్తులకు మేబీ అంత శ్లోకాల జ్ఞానం కానీ, ఒక నేను జస్ట్ ఒక ఉదాహరణ చెప్తున్నాను అంతే, అంటే జ్ఞానం పాయింట్లో అంత జ్ఞానులు పెద్ద జ్ఞానులు కాదేమో, కానీ వాళ్ళకి భగవంతుడి పైన ప్రేమ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు తత్వాన్ని అర్థం చేసుకున్నారు భగవంతుడి యొక్క తత్వాన్ని. అంతేకాకుండా ఈ విధంగా భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకొని భగవంతుడి పైన ప్రేమ ఉంది కనుక వాళ్ళు ఇంకా ఎక్కువగా ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించగలరు. ఇదన్నమాట ముఖ్యమైన డిఫరెన్స్. అంటే ఒక నాలెడ్జ్ అనేది, ఒక జ్ఞానం అనేది బేసిస్ కాదనమాట అన్నిటికీ. సో మనము ఆ విధంగా జ్ఞానుల కన్నా కూడా మనం సరైన జ్ఞానం, అంత నాలెడ్జ్ మనకు లేకపోయినా కానీ ఒకవేళ మనకు భగవంతుడి పట్ల ప్రేమ ఉంటే కనుక మనం భగవంతుడికి కృపకు పాత్రలు కాగలం అన్నమాట. అందుకని శ్రద్ధ, నమ్మకం, అంటే శ్రద్ధ భగవంతుడి పైన, శ్రద్ధ భగవంతుడి పైన ప్రేమ, ఆసక్తి, ఇవి ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. అలాంటివి మనకు ఉంటే కనుక, అందుకే మనం ఎప్పుడైనా భగవంతుడి పైన ప్రేమను పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి, అప్పుడు మనకు అన్ని రకమైన సమస్యలకు పరిష్కారం అదే అని ఇక్కడ ప్రభుపాద గారు రాశారనమాట. మన తెలివితో ఎంత అర్థం చేసుకోగలితే అంత అర్థం చేసుకోండి, సరిపోతుంది. ఒక్కొక్కరి తెలివి ఒక్కొక్క విధంగా ఉంటుంది, వాళ్ళు కొన్ని విషయాలు కొంతవరకు అర్థం చేసుకోగలరు భగవంతుడి గురించి. మీరు ఎందుకంటే సంపూర్ణంగా ఎవ్వరూ భగవంతుడిని అర్థం చేసుకోలేరు, బ్రహ్మదేవుడు కూడా, అది ఎన్నోసార్లు మనం చర్చించుకున్నాం. కనుక మన తెలివికి ఎంత భగవంతుడిని మనం అర్థం చేసుకోగలిగితే శాస్త్రాల ద్వారా చదువుకొని విని అంత మనం అర్థం చేసుకొని భగవంతుడి పట్ల మనం ప్రేమను పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలన్నమాట, అది ముఖ్య ఉద్దేశం ఇక్కడ. సర్వ వేదామయే నేదం ఆత్మానాత్మాన యోనిన ప్రజా సృజాయతా పూర్వం యశ్చ మయ్యను సేరతే. ఇప్పుడు అయిపోయిందండి, మామూలుగా కంక్లూడ్ చేస్తున్నారు భగవంతుడు ఇక్కడ. సో ఇప్పుడు భగవంతుడు చెప్పేస్తున్నాడు బ్రహ్మదేవుడికి, ఓ బ్రహ్మదేవ నువ్వు ఇంకా నేను చెప్పిన విధంగానే, ఏవైతే ఆదేశాలు ఇచ్చానో నీకు, ఏవైతే చెప్పాను విషయాలు అవన్నిటిని నువ్వు పాటిస్తూ నీ సేవ చేసుకో, నీ సృష్టి రచన కార్యాన్ని సేవ చేసుకో, నువ్వు తప్పకుండా నా కృపను నువ్వు ఎలాగే పొందుతూ ఉంటావు, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా నువ్వు నీ సేవ చేయి అనేసి ఇక్కడ ఆర్డర్ అంటే ఆదేశం ఇచ్చేశారు భగవంతుడు, నువ్వు సేవ చేసుకో, సృష్టి చేసిన కార్యం చేసుకో, నా అనుగ్రహం కృప ఉందని. అలా చెప్పిన తర్వాత భగవంతుడు అయిపోయింది అంటే ఆయన చెప్పే విషయాలు. ఇప్పుడు మైత్రే ముని కంక్లూడ్ చేస్తున్నారు అనమాట. మైత్రే ఉవాచ తస్మా ఏవం జగత్ సృష్టే ప్రధాన పురుషేశ్వర వ్యచ్యేదం స్వేన రూపేణ కంజనావస్థి రోదధే. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే మైత్రేయమని ఈ విధంగా బ్రహ్మదేవుడికి ప్రార్థన, అదే బ్రహ్మదేవుడికి తన శిక్షణలు చెప్పిన తర్వాత ఆదేశ కృప అన్ని ఇచ్చిన తర్వాత భగవంతుడు ఇంకా అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు అనే విషయాన్ని ఇక్కడ మనకి మైత్రేయమని చెప్తున్నారన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క అధ్యాయంలో మనం చూసాము బ్రహ్మదేవుడి కన్నా ముందే భగవంతుడు తన ఆధ్యాత్మిక రూపంలో ఉన్నాడన్నమాట. ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఆ సృష్టి కన్నా ముందే భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాము అనే విషయాన్ని భగవాన్ ప్రభుపాల ద్వారా రాశారు తాత్పర్యంలో. సో భగవంతుడి ఆధ్యాత్మిక రూపం, ఆయన ఆధ్యాత్మిక శిక్షణలను, ప్రార్థనలు, బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనలు ఈ యొక్క అధ్యాయంలో చూసాము. నెక్స్ట్ రేపు కొత్త అధ్యాయంతో ఆరంభిద్దామంట. ఈరోజు ఒక ముఖ్యమైన రోజు, ముఖ్యమైన తిథి, రాధాకుండ్ యొక్క ఆవిర్భావ తిథి ఈరోజు. సో నేను ఈరోజు ఎలాగో ఉపదేశామృతం పైన క్లాస్ తీసుకుందాం అనుకున్నాను. ఆ ఉపదేశామృతంలో లాస్ట్ 3 శ్లోకాలు ముఖ్యంగా రాధాకుండ గురించి అనమాట, రాధాకుండ యొక్క గొప్పతనం, ప్రత్యేకత గురించి చర్చించబడ్డాయి. సో ఈరోజు నేను ప్రయత్నిస్తాను, మోస్ట్లీ మనకు లింక్ పెడతాను నేను మన వాట్సాప్ గ్రూప్లో, ఉపదేశామృతం పైన లాస్ట్ క్లాస్, అందులో మెయిన్గా రాధాకుండ యొక్క ప్రత్యేకత ఉంది. సో ఈరోజు రాధాకుండ యొక్క ఆవిర్భావ తిథి, సో దాని గురించి కూడా అందులోనే కొంచెం మనం చర్చించుకుందామంట. సో టైమింగ్ చూసుకొని పెడతాను, ఎందుకంటే ఈవినింగ్ 7:00 మనకి దామోదర అష్టకం, దామోదర ఆరతి ఉంటాయి కనుక చాలామందికి కుదరదు, అందుకే నేను ముందే చేయడానికి ట్రై చేస్తాను, లేకపోతే లేట్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో ఒకవేళ మీరు ఆ టైం మీకు విలువపోతే తర్వాత టైంలో మీరు వినొచ్చు. హరే కృష్ణ, ధన్యవాదాలు. శిల ప్రభుపాదికి జై. సర్వేద గౌరభక్త వృందికి జై. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమనంది. హరి హరి బోల్.